జై శ్రీ సాయిరాం. శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా చక్కగా మనందరికీ అందించిన బ్రదర్ చందు విజయ్ కి ఎంతో ధన్యవాదాలు. సత్యసాయి భగవాను ప్రేమతత్వం ఎంత మధురమైనదంటే, మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా స్వామి ఎంతో విపులంగా, సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్లుగా ఎంతో అందంగా మనందరికీ చెప్పి మనల్ని సరైన మార్గంలో పెడుతున్నారంటే, ఆ సాయి భగవానునికి మన హృదయ లోతుల్లోంచి వందన సమర్పణ చేసుకుంటూ, మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్ ద్వారా అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై, నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ్య నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయిన ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్ ద్వారా ప్రత్యక్షం చేసే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. సర్వదేవతాతీత స్వరూపులైన సాయి భగవాను దర్శనార్థం దేశ విదేశాల నుండి బీద గొప్ప పెద్ద చిన్న అన్న తారతమ్యం లేకుండా అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ప్రశాంతలయం వస్తూ ఉంటారు. ఈ అత్యంత ఆధునిక యుగంలో మనకు సనాతనుడైన అత్యాధునికుడైన సాయి భగవానుడు దొరకడం నిజంగా మన అదృష్టం. స్వామి గురించి తెలుసుకోవడం మహద్భాగ్యం. అవతార పురుషుడు నడయాడిన ఈ శాంతిధామంలో జనులంతా తమ స్వపర భేదాలు మరచి సోదరభావంతో మెలుగుతారు. సాయి మన జీవితాల్లో ఒక్కసారి అడుగుపెట్టిన తరువాత అవి తప్పక అభ్యున్నతిని పొందుతాయి. స్వామి ఎంతో మంది భక్తులకు తమ దర్శన స్పర్శన సంభాషణలతో ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదిస్తున్నారు. అలాంటి ఒక భక్తుని గాథను ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో మనం విందాం. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ఫైజ్ మొహమ్మద్ బాబా తమకు అందించిన దివ్యానుభవాల్ని 2011 రేడియో సాయి బృందంతో పంచుకున్నారు. సాయిలో అల్లాను ఏ విధంగా చూడగలిగారో వివరిస్తూ, స్వామి తమ సందేశం ద్వారా, అనుగ్రహం ద్వారా అతని హృదయాన్ని ఎలా మైమరపింపజేశారో వివరంగా చెప్పారు. స్వామి సందేశం విశ్వజనీనం. ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా వృత్తిపరంగా సేవ చేస్తూ అతి పిన్న వయస్సులోనే ఆధ్యాత్మిక దృక్పథం ఎలా తన హృదయాన్ని మనసును నింపి దివ్యాన్వేషణను ప్రారంభింపజేసిందో ఆయన వివరిస్తారు. ఇలాంటి సమయంలో, అనగా తాను తన శోధనను జరుపుతున్న సమయంలో, స్వామి ఏ విధంగా ఆయనకు తారసపడ్డారు, ఇంకా ఎన్నో చక్కని అద్భుతమైన విషయాలు మనకి మొహం ఫైజ్ మొహమ్మద్ గారు వివరిస్తారు. ఆంగ్ల మూలానికి ఇప్పుడు మీకు వినిపించబోయే ఇంటర్వ్యూ తెలుగు అనువాదం. మరిక ఆలస్యం చేయకుండా విందామా?
సాయిరాం, శ్రీ ఫైజ్ మహమ్మద్ గారు ట్రినిడాడ్ ద్వీపం నుండి ప్రశాంతి నిలయానికి వచ్చిన మీకు మా హార్దిక స్వాగతం. స్వామి భక్తులు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. ఎన్నో దేశాల ప్రజల్ని రేడియోసాయి ఇంటర్వ్యూ కూడా చేసింది. కానీ ట్రినిడాడ్ టోబాగో నుండి మా స్టూడియోకి వచ్చిన వారిలో మీరే మొదటివారు. మాకెంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం బాబావారి ప్రేమతత్వాన్ని, వారి అవతార వైభవాన్ని గురించి ముచ్చటించుకుందాం.
రేడియోసాయికి నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. నేను జన్మత మహమ్మదీయుణ్ణి, వృత్తిరీత్యా ఆర్థిక సలహాదారుని. సొంత ప్రాక్టీస్ నాకుంది. ట్రినిడాడ్ టొబాగోలో శ్రీ సత్యసాయి సంస్థల్లో 1981 నుండి నేను సభ్యుణ్ణి. స్వామి దయవల్ల సాయి సంస్థలలో నేను ఎన్నో పదవులు నిర్వహించాను. మొదట జాతీయ స్థాయి యువత సమన్వయకర్తగా 4 సంవత్సరాలు పనిచేశాను. ప్రస్తుతం ట్రినిడాడ్ టొబాగోలో ఆధ్యాత్మిక శాఖ సమన్వయకర్తగా విధులు నిర్వహిస్తున్నాను. నా దేశంలో భారతీయుల కోసం నడిపే రేడియో హెరిటేజ్ అనే ఛానల్లో నేను వారానికి 1 గంట సేపు సాయి రేడియో కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాను. సాయి అమృతవాణి శీర్షికతో నడుపుతున్న ఈ కార్యక్రమంలో భగవాన్ బాబా ప్రేమతత్వాన్ని, వారి ఉపదేశాల్ని, మహిమల్ని, స్వామి అవతార లక్ష్యాల్ని శ్రోతలకు వినిపిస్తాం. నిజం చెప్పాలంటే నేను ప్రశాంతి నిలయంలో రేడియో సాయి స్టూడియోలో అడుగు పెడతానని నా కలలో కూడా ఊహించలేదు.
స్వామి మీ జీవితంలో ఎప్పుడు ఏ విధంగా ప్రవేశించారో మా శ్రోతలకు తెలియజేస్తారా?
తప్పక. నా చిన్నతనం నుండే నాకు భగవంతుడంటే భక్తి, ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి ఉండేది. నేను చదివే పుస్తకాలు ఆకోవకు చెందినవే. సకారాత్మక చింతన, దాని ప్రభావానికి సంబంధించిన పుస్తకాలతో మొదలైన నా ప్రస్థానం క్రమేణా గాస్పుల్ ఆఫ్ రామకృష్ణ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, రమణ మహర్షి, ఇలా ఋషులు, మునులు, యోగులు మొదలైన వారి జీవితాలకు సంబంధించిన పుస్తకాల వైపు మళ్లింది. ఈ పుస్తకాలు నన్ను ఎంతో ఆకర్షించేవి. నాలో ఒక సంచలనం సృష్టించి నన్ను నేను మరింత తెలుసుకునేందుకు ప్రేరణనందించేవి. ఇస్లామిక్ సంబంధించినంత వరకు నేను సూఫీ వాంగ్మయాన్ని, ప్రఖ్యాత రచయితల ఆధ్యాత్మిక రచనలను ఎంతో ఆసక్తితో చదివి ఆకళింపు చేసుకున్నాను. వీరి రచనలు తమ మతానికి మాత్రమే పరిమితం కాక ఉన్నతమైన ఆధ్యాత్మిక చింతనలను తెలియజేసేవి.
ఆధ్యాత్మిక గ్రంథాలని, రచనల్ని చదవటం పట్ల ఆసక్తి మీకు ఏ విధంగా కలిగింది?
ఆ అభిరుచి నాకు స్వతహాగా ఉండేది. చిన్ననాటినుంచి నేనెందుకు పుట్టాను, ఈ జన్మకు సార్థకత ఏమిటి అనే ప్రశ్నలు నన్ను కలవరపరిచేవి. నా ఆలోచన సరళిని పంచుకునే స్నేహితులు అప్పట్లో నాకెవరూ లేరు. నా స్నేహితులు ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతూ ఉండేవారు. నా తండ్రి మంచి లోకజ్ఞానం కల వ్యక్తి. మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహాపురుషుల రచనలను ఎంతో శ్రద్దగా చదవడమే కాక, నేను స్వామి సన్నిధిని చేరాక మా నాన్నగారు స్వామికి సంబంధించిన పుస్తకాలను కూడా చదవటం మొదలుపెట్టారు. విజ్ఞానదాయకమైన పుస్తకాలను చదివేందుకు నన్ను ప్రోత్సహించేవారు కూడా. అంతేకాదు, తాను చదివిన పుస్తకాల్లోని విషయాలపై నాతో చర్చించేవారు. మా అమ్మ ఎంతో అమాయకురాలు. ఆమెది ఎంతో నిర్మల హృదయం.
మీ అధ్యయనం వల్ల ఆధ్యాత్మికంగా మీరు పురోగతి సాధించగలిగారా?
సాధించగలిగాను. నా 17వ ఏట నేను సెకండరీ స్కూల్ చదువు పూర్తి చేశాను. మున్ముందు ఏం చేయాలో నేను నిశ్చయించుకోలేకపోయాను. ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో చదువు నుండి కాస్త విరామం తీసుకున్నాను. నాకు లభించిన ఈ తీరిక సమయంలో నేను మా గ్రామంలో ఉన్న మసీదుకెళ్లి ధ్యానంలో కూర్చునేవాణ్ణి. ఆ సమయంలో ఎందరినో కలిశాను. ఇస్లాం మతమే అతి ఉత్కృష్టమైనదని, మహమ్మద్ ప్రవక్తే భగవంతుని చివరదూత అన్న వారి ప్రగాఢ విశ్వాసం నా కళ్ళను తెరిపించింది. ఇస్లాం మతమే ఎందుకు శ్రేష్టమైంది, తక్కిన మతాలు అంటే హిందూ మతం, క్రైస్తవ మతం కూడా ఎందుకు శ్రేష్టమైనవి కావని నేను వాదించేవాణ్ణి. నువ్వు ఏ మతానికి చెందినవాడైనప్పటికీ చివరగా భగవంతుడు తీసుకునే నిర్ణయం నీ నడవడికపైన, నీ మనోనైర్మల్యంపైన ఆధారపడి ఉంటుంది అని నేను నమ్మేవాణ్ణి. ఆ సమయంలో నాకు మసీదులో ప్రార్థనలు నిర్వహించే ఇమాం కుమారుడు తారసపడ్డాడు. మా ఇద్దరి ఆలోచనా సరణిలోనూ, మనోభావాల్లోనూ సామరస్యం కనిపించేది. మేమిద్దరం గంటల తరబడి ఆధ్యాత్మిక విషయాలపై చర్చించుకునేవాళ్లం. మాకు టైం తెలిసేది కాదు. నేను ఆధ్యాత్మికంగా ఎదగటంపై ఆయన ప్రభావం చాలా ఉంది. నాకన్నా ఆయన వయస్సులో పెద్దవాడు కావటం మూలన ఆయన నుండి పారలౌకిక విషయాల్లో ఎన్నో మర్మాలను గ్రహించాను. ఆయనతో నా చర్చలు చాలా సుదీర్ఘంగా సాగుతుండేవి. ఆ సందర్భంలో ఒకనాడు సత్యసాయిబాబా వారి ప్రస్తావన వచ్చింది. మర్నాడు ఆయన కస్తూరి గారు రచించిన సత్యం శివం సుందరం పుస్తకం తెచ్చి నా చేతిలో ఉంచుతూ, ఇది నువ్వు చదువన్నారు. పుస్తకం అట్టమీదున్న ఫోటో చూసి ఈ వ్యక్తి ఎవరని ప్రశ్నించాను. మానవ రూపంలో అవతరించిన దైవం అన్నాడతను. నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. నువ్వు ఈ పుస్తకాన్ని చదివి తీరాలి, అది ఏ శంకలకి సందేహాలకి తావివ్వకుండా నిష్కపటమైన మనస్సుతో అని మళ్లీ హెచ్చరించాడు. నేను పుస్తకం చదవటం మొదలుపెట్టాక మరి వదలబుద్ది కాలేదు. ఆ పుస్తకం నన్నెంతగానో ప్రభావితం చేసింది. అంతవరకు నేను చదివిన ఆధ్యాత్మిక వాంగ్మయంలో నేను తెలుసుకున్న విషయాలు, సాయిబాబా ఉపదేశాలు, ఈ రెండింట్లో ఎంతో సమతుల్యం కనిపించింది నాకు. స్వామి సూక్తులు, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఎల్లప్పుడూ సాయపడు, ఎన్నడూ హాని తలపెట్టకు, ఉన్నది ఒకటే మతం, అది ప్రేమ మతం, ఉన్నది ఒకటే భాష, అది హృదయ భాష, ఉన్నది ఒకటే జాతి, అది మానవ జాతి, భగవంతుడు ఒక్కడే, అతడు సర్వవ్యాపి, ఇవన్నీ నా మీద చెరగని ముద్రవేసి వారి బోధనల వైపు నా దృష్టిని మళ్లించాయి. బాబా ఉపదేశాల్లో నన్నింకా ఆకర్షించినవి వేరువేరు మత విశ్వాసాలు వర్ధిలని, భగవంతుని కీర్తి పలు భాషలలో అందమైన రాగాలలో గానం చేయని, వివిధ మత విశ్వాసాలు నమ్మకాలు సమాజంలో ఐకమత్యానికి హాని కలిగినంత వరకు వాటిలో ఉన్న భిన్నత్వం సబవైందే. ఆ నమ్మకంతోనే ముందుకు పోదాం. నేనెవరి విశ్వాసానికి భంగం కలిగించడానికి రాలేదు. బదులుగా ఎవరికి వారు వారి నమ్మకాల్ని ఇంకా దృఢతరం చేసుకోవాలని, అంటే ఒక మహమ్మదీయుడు మంచి మహమ్మదీయుడుగా, ఒక హిందూ మంచి హిందూగా, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడుగా పరివర్తన చెందాలని నా కోరిక. సాయిబాబా అందించిన ప్రేమతో కూడిన ఈ విశ్వజనీయమైన సందేశాలు నాకు మహాద్భుతమనిపించాయి. స్వామి రచనలు నన్ను సమ్మోహితుణ్ణి చేశాయి. చదివిన కొద్దీ ఇంకా చదవాలనే ఉత్కంఠ నాలో పెరిగి భగవాన్ సత్యసాయి ఉపదేశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిశ్చయించుకున్నాను. ఫలితంగా స్వామి నా మనోఫలకం మీద చెరగని ముద్ర వేశారు. అయితే నేను దైవాన్ని, అన్ని రూపాలు అన్ని నామాలు నావే అన్న స్వామి ప్రకటన నన్ను సందిగ్ధంలో పడేసింది. ఒక మహమ్మదీయునిగా నేను నిరాకార పరబ్రహ్మను పూజిస్తాను, మరి సాయిబాబా ఆ నిరాకారతత్వమే అని ఏ విధంగా సమాధాన పడగలుగుతాను అన్న సందేహం నన్ను పట్టి పీడిస్తుండేది. స్వామి చెప్పిన విషయాలను అధ్యయనం చేసిన కొద్దీ స్వామి అన్న మరో వాక్యం నా కంటబడింది. నేను దైవాన్ని, కాని మీరు కూడా దైవమే. నేను దైవానని నాకు తెలుసు, మీరు దైవమే నీకు తెలియదు. ఇది ఆ వాక్యం. స్వామి యొక్క ఈ సిద్ధాంతం నన్ను మరింత కలవరపరిచింది. నేనెన్నో రాత్రులు ఈ చింతనతోనే గడిపాను. అల్లాని నిజం ఏమై ఉంటుందో నాకు కనువిప్పు కలిగించమని ప్రార్థించాను. అంతలోనే నా మనస్సులో ఒక ఆలోచన మెదిలింది. అల్లా సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి కదా. ఆ భగవంతుడు మానవ రూపంలో ఎందుకు అవతరించలేరు? ఈ ఆలోచన నా మనస్సులో తలెత్తిన సంశయాన్ని చాలా వరకు సమాధానపరిచింది, కాని పూర్తిగా నిర్మూలించలేదు. సాయిబాబా ఉపదేశాలను వంట పట్టించుకుని ట్రినిడాడ్లో పెద్ద సంఖ్యలో ఉన్న సాయి కేంద్రాల్లో కొన్నిటినైనా చూసొద్దామని నిశ్చయించుకున్నాను. ట్రినిడాడ్ జనాభా 12 లక్షలు. దేశంలో సాయి కేంద్రాలు 52. సగటున ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక్క సాయి కేంద్రమైనా ఉంది. నాకు దగ్గరలో ఉన్న సాయి కేంద్రానికి వెళ్లాను. మొట్టమొదటిసారి స్వామి భజనలు విన్నాను. మంత్రముగ్ధుణ్ణయ్యాను. ఆ భజనల్లో విశ్వజనీయత ప్రస్ఫుటమైంది. నేను భగవాన్ బాబావారి పట్ల, వారి సందేశాల పట్ల ఆకర్షితుడైనప్పటికీ సాకార నిరాకార తత్వాల మధ్య నాలో ఘర్షణ జరుగుతుండేది. దీనికి ఒక పరిష్కారాన్ని అన్వేషించాలన్న ఆలోచనతో స్వామిని భగవంతునిగా కొలుస్తున్న మహమదీయులతో చర్చిస్తూ ఎన్నో గంటలు గడిపాను. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ అల్లాను విశ్వసించేవారు రూపనామాలతో ఉన్న సాయిబాబాను భగవంతునిగా ఏ విధంగా విశ్వసించగలుగుతున్నారో వారి నుండి తెలుసుకోదలుచుకున్నాను. వారితో జరిగిన సుదీర్ఘమైన చర్చలు నాకెంతో ఉపయోగపడ్డాయి. చిట్ట చివరిగా స్వామిని నేను స్వయంగా దర్శించుకోవడానికి నిశ్చయించుకున్నాను. 1981లో ప్రశాంతి నిలయంలో జరిగిన మొదటి అంతర్జాతీయ బాల వికాస్ గురువుల సమావేశానికి ట్రినిడాడ్ టొబాగో నుండి వచ్చిన బృందంతో పాటు నేను కూడా పుట్టుకొచ్చాను. ఆ ప్రయాణంలో స్వామి దయవల్ల నేను పర్తిలో స్వామి సన్నిధిలో నెల రోజులు గడపగలిగాను. భక్తులకని స్వామి కానుకను సృష్టించివ్వడం, వారితో ఎంతో ప్రేమతో ముచ్చటించడం, ఇవన్నీ కళ్లారా చూశాక సాయిబాబా మహాపురుషుడని, ఆధ్యాత్మికంగా అద్భుత వ్యక్తి అని గాఢంగా నమ్మగలిగాను. ఆ ప్రయాణం తర్వాత నాలో అప్పటి వరకు ఉన్న ఎన్నో సంశయాలు పటాపంచలయ్యాయి. బహుశా ఈ విధంగా స్వామే నన్ను వారి వద్దకు పిలిపించుకున్నారు. వసుధైవ కుటుంబకం అన్న స్వామి సందేశం నన్నెంతో ఆకట్టుకుంది. ఈ సద్గురువు చెప్పే ఉపదేశం వినండి. మీరు ఏ మతానికి చెందినవారైనా సరే, అందరి లక్ష్యం, అందరి గమ్యం ఒక్కటే. భగవంతుణ్ణి మీరే రూపంలో కొలిచినా ఆ ప్రార్థనలన్నీ చేరేవి ఆ పరమాత్మునికే. ఎంతటి చక్కటి సందేశం వినండి! అది కొద్దిమంది గురువులు మాత్రమే ఇలా చెప్తారు. ఇదంతా విన్నాక నాలో ఊహించలేనంత మార్పు వచ్చింది. నేను భారతదేశం వెళ్లడానికి నిశ్చయం ఉంచుకున్నప్పటి నుంచి ఎన్నో సవాళ్లను, ప్రత్యేకించి మసీదులో నాతోటి వారి నుండి ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను ముస్లిం యువకుల బృందానికి ఉపాధ్యక్షుణ్ణి. ప్రతిరోజు ప్రార్థనలో నేను ముందు వరుసలో ఉండేవాణ్ణి. అందులో కొంతమందికి నేను సాయిబాబాను నమ్ముతున్నానని, ఆయన దర్శనానికి భారతదేశం వెళ్లానని తెలిసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఒక రాత్రి జాగరం చేసి మసీదులో పవిత్ర ఖురాన్ గ్రంథం నుండి భక్తిగీతాలు పాడతారు. ఆ రాత్రి మసీదుకు వెళుతూ ఇతర మతగ్రంథాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు స్వామివారికి సంబంధించిన ఒక పుస్తకం నాతో తీసుకెళ్లాను. కార్యనిర్వాహక మండలి సభ్యుడొకడు నేను భగవాన్ బాబాకు సంబంధించిన పుస్తకం చదవడం చూసి అయిష్టత ప్రదర్శించాడు. మసీదు పాలక మండలికి చెందిన ఇతర సభ్యుల్ని సమావేశపరిచి నేను ఒక వ్యక్తిని భగవంతునిగా కొలవటాన్ని విమర్శించి నన్ను శిక్షించాలని నిశ్చయించుకున్నారు. నన్ను ఉపాధ్యక్ష పదవి నుండి తొలగించి ప్రార్థనల్లో నేను ముందుండి నడిపించకుండా చేశారు. ఏ పెద్దలు నన్ను తమ సొంత కుమారుల్లో చూసుకునేవారో వారే నన్ను తప్పించుకుంటూ తిరుగుతున్నారు. నలువైపులా ప్రతికూల వాతావరణం, వాటి మధ్య నన్ను మతం మార్చుకున్నవాళ్లగా, సమాజం నుండి వెలివేయబడినవాళ్ల నాతో ప్రవర్తించేవారు.
మీరు ఈ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొన్నారు?
ఈ పరిస్థితికి నా మనస్సు చాలా కలచెందింది. నాతో ఈ విధంగా వారు వ్యవహరించడం సమంజసం కాదనిపించింది. నేను మసీదుకు ఎప్పుడెళ్ళినా నన్ను వెలివేసినట్టే పరిగణించేవారు. దానికి కారణం నాకు తెలుసు. స్వామిని గురువుగా నమ్ముకున్నాను కనుక వారినే ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. బాబాని ప్రార్థించడం మూలంగా నేను మంచి మహమ్మదీయునిగా మారుతున్నానన్న అనుభవం నాకు కలుగుతూ వచ్చింది. స్వామి, నేను మసీదుకు వెళ్లడం తక్కిన వారికి అయిష్టంగా ఉంటే నేనక్కడికి వెళ్లడం అనుకుంటాను అని స్వామికి విన్నవించుకున్నాను. కాని మా అమ్మ మసీదుకు క్రమం తప్పకుండా వెళ్లమంది. ఆమె కూడా వెళ్తుంది. నేను ఆమెను ప్రతిరోజు దిగబెట్టి ఇంటికి తీసుకొచ్చేవాణ్ణి. ఇలా బహుశా 2 సంవత్సరాలు గడిచుంటాయి. స్వామి లీలలు మనకు ఊహకందన రీతిలో దర్శనమిస్తాయి. మా అమ్మ అప్పట్లో ఒకసారి ఖురాన్ పఠనం మీద ఒక వర్క్షాప్ నిర్వహించింది. ఆ సందర్భంగా మసీదుకు చెందిన కొంతమంది సభ్యులొచ్చి వర్క్షాపులో పాల్గొన్న వారికి ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని చదివి దాని అంతరార్థాన్ని విశదీకరించి ఇస్లాంకు సంబంధించిన భక్తిగీతాలను వినిపించేవారు. అందరి ప్రసంగాలు ముగిసిన తర్వాత నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని మా అమ్మను కోరాను. ఎంతో ప్రేమతో నా ప్రసంగం ప్రారంభించి, ఏ పేరుతో పిలిచినా భగవంతుడు ఒక్కడే, మనం గ్రహించవలసిన విషయం భగవంతునిపై మనకెంత విశ్వాసం ఉందో అన్నది ముఖ్యం కాదు, ఆ విశ్వాసాన్ని మన నడవడికలో ఏ విధంగా వ్యక్తపరచగలుగుతున్నాం అది ముఖ్యం. భగవంతుడు కోరుకునేది మన హృదయ నైర్మల్యం, మనోసౌందర్యం. మన మతం ఏదైనా కావచ్చు, కాని చిత్తశుద్ధి, మన నడవడిక ఎంతో ముఖ్యమైనవి. ఏ మతం మరో మతం కన్నా గొప్పదైంది కాదు. ఎందువల్లంటే అన్ని మతాలు భగవంతునికి చెందినవే. ఇక భగవంతునికి పక్షపాత బుద్ధి లేదు. ఇది నా ప్రసంగం యొక్క సారాంశం. ఆ ప్రసంగం తర్వాత ఏమైందో తెలుసా? మా ఇమామ్ నా వద్దకొచ్చి, ఫైజ్, నువ్వు ఎంతో అద్భుతమైన సందేశాన్నిచ్చావయ్యా అని నన్ను కొనియాడాడు. నన్ను చాలా మెచ్చుకున్నాడు. నేను నమ్మలేకపోయాను. స్వామి, చూశారా, వీరే నన్ను మసీదు నుండి బహిష్కరించిన వాళ్లు, ఇప్పుడు నన్ను పొగుడుతున్నారు. తర్వాత నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఈయన ముస్లిం సోదరులు మా దేశంలో నలువైపులా నేనిచ్చే ప్రసంగాలను, నేను చెప్పే బాబావారి విశ్వజనీయమైన సందేశాన్ని ముందే విన్నారు. ఆ సందేశాలు వారి మనస్సులకు హత్తుకుని నావైపు మొగ్గు చూపటం ప్రారంభమైంది. మా మసీదులో ఒక పెద్ద మనిషి తన 70వ జన్మదినోత్సవ సందర్భంగా నన్ను మాట్లాడమని కోరాడు. నాకు ఎంతో ప్రేమైన స్వామి సూక్తులను మేళవించి నేను ప్రసంగించాను. ఉదాహరణకు, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఎల్లవేళలా సాయపడు, ఎవ్వరికీ కీడు తలపెట్టకు, ఉన్నది ఒకటే మతం, అది ప్రేమ మతం మొదలైనవి. నా ఉపన్యాసంలో భగవాన్ బాబా పేరు ఉదహరించకుండా వారి సిద్ధాంతాలను అందరికో అర్థమయ్యేలా సరళంగా తెలియజేశాను. నా మాట్లాడడం పూర్తయ్యాక అక్కడ వారు నేను ఈ అద్భుతమైన సందేశాలను ఎక్కడ చదివానని ఎంతో ఆసక్తితో నన్ను చుట్టుముట్టారు. ఈ అవనీతలం మీద ఒక పరమగురువు నడయాడుతున్నాడని, ఇవన్నీ వారి బోధనలని తెలియజేశాను. స్వామి ఎవరో తెలియకపోయినా వారి సందేశామృతాన్ని రుచి చూసి వారందరూ ఎంతగానో లబ్ధి పొందుతున్నారు.
اہل طلب آ جاب ذکر میں تم کو بلائے عہد اللہ اللہ ذکر سے بڑھ کے نہیں ہے عمل کوئی ہے فرمان رسول اللہ نی نجات ملتی ہے ان کو یقیناً کرے جو قلب سے ذکر اللہ ذکر سے سر کٹتا ہے نفس کا بے شک ذکر ہے سیف اللہ ذکر امن ہے ذکر ہے فتح ذکر شفا ہے ذکر ہے دوا
స్వామివారు తనదైన రీతిలో మీ వారిలో మార్పు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? భారతదేశానికి మళ్లీ మీరు రావటం జరిగిందా?
స్వామి అనుగ్రహ ఆశీస్సుల వల్ల రావడం జరిగింది. ఇది పుట్టపర్తికి నా 28వ ప్రయాణం. సుమారు సంవత్సరానికి ఒకసారి బాబాను దర్శనం చేసుకున్నాను. వారి కృప వల్ల స్వామి నాకు 8 ఇంటర్వ్యూలు కూడా ప్రసాదించారు.
ఆ ఇంటర్వ్యూలలో విశేషాలు మాతో పంచుకుంటారా?
తప్పకుండా. నాకు మొదటి ఇంటర్వ్యూ 1983లో లభించింది. అదే సంవత్సరం జూన్ నెలలో నేను ఒక పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాను. నాకు బాగా గుర్తు. జూన్ 19 ట్రినిడాడ్లో సెలవు రోజు. ఆ ముందు రోజు 18న రాత్రంతా భజనలు చేసి మర్నాడు ఉదయం ఇళ్లకి తిరిగి వెళ్తూ ఉండేవాళ్ళం. నా కారులో మరి 3 సాయి సోదరులు కూడా ఉన్నారు. ఎదురుగా అతి వేగంగా వస్తున్న మరో కారు మా కారులో ఢీకొట్టింది. నేను డ్రైవ్ చేస్తున్నాను. చక్రం వచ్చి నా ఛాతీకి గుద్దుకుంది. నేను రక్తం కక్కుకుని స్పృహ కోల్పోయాను. నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. స్వామి భక్తులు నన్ను పరామర్శించడానికి వచ్చి నేను వేగంగా కోలుకోవాలని కోరుతూ గాయత్రి మంత్రం జపిస్తూ కూర్చున్నాను. అప్పుడు జరిగిన అద్భుతం ఏమిటంటే, అంత ప్రమాదానికి గురైన నేను ఏ విధమైన నొప్పిని కాని బాధని కాని అనుభవించలేదు. సరికదా, 3 రోజుల్లో నన్ను ఆసుపత్రి నుండి విడుదల చేశారు. నాతోటి సాయి బంధువులతో నేను కూడా సాయి గాయత్రి మంత్రం జపిస్తూ ఉండేవాణ్ణి. సత్యసాయిబాబాని శరణుజొచ్చినప్పటి నుంచి గాయత్రి మంత్రం నా జీవితంలో ఒక భాగమైపోయింది. ఆ సంవత్సరం అక్టోబర్ నెలలో ట్రినిడాడ్ నుండి మేం 45 ప్రశాంతి నిలయం ప్రయాణమయ్యాం. స్వామి మాకు ఇంటర్వ్యూ ప్రసాదించారు. ఇంటర్వ్యూ గదిలో స్వామివారికి 2 అడుగుల దూరంగా నేను కూర్చునున్నాను. నేను కూర్చోగానే స్వామి నా వైపు చూస్తూ, నిన్ను ఆ ఘోర ప్రమాదం నుండి కాపాడింది నేనే అంటూ తమ చేతిని నా మీద ఉంచుతూ, నువ్వు చాలా వేగంగా కారు నడుపుతావు అన్నారు. వేగంగా బయలుదేరు, నెమ్మదిగా నడుపు, సుఖంగా గమ్యం చేరు అన్నారు. స్వామి తమ చేతిని గుండ్రంగా తిప్పి ఒక పెండెంట్ సృష్టించారు. నా వెనకనున్న వ్యక్తికి ఇవ్వదలుచుకున్నారనుకుని నేను పక్కకొరిగాను. ఇది నీ గురించే అంటూ నా చేతిలో ఆ వెండి పెండెంట్ పెట్టారు. దానికి ఒకవైపున స్వామివారి ఫోటో, మరోవైపు ఓం ముద్రించబడున్నాయి. బాబా ఒక బృందాన్ని ఇంటర్వ్యూ గదిలోకి తీసుకువెళ్లగా మిగతా వారి పెండెంట్ని చూడాలని ఆశపడ్డారు. నేను వారికి చూపెడుతూ ఉండగా స్వామి బయటకు వచ్చి నా వీపు మీద ఒక్క సరుపు సరిసి, ఇది ప్రదర్శనకు కాదు అన్నారు. అంతే, నేను వెంటనే దాన్ని మరి బయటపెట్టలేదు. మా బృందంలో ఉన్న ఒక పెద్ద ఆయన నా విషయంలో ఎప్పుడూ చింతపడుతూ ఉండేవాడు. స్వామిని చూడగానే ఆయన లేచి, స్వామి ఫైజ్కి పెళ్లి జరిపిస్తే మంచిది కదా అన్నాడు. నా వయస్సు అప్పటికి 23 మాత్రమే. నేను వెంటనే స్వామితో, స్వామి మీరు అమ్మాయిని ఎంపిక చేస్తేనే నేను చేసుకుంటానన్నాను. స్వామి, కాదు కాదు, మీ తల్లిదండ్రులు పిల్లని చూస్తే నేను ఆశీర్వదిస్తానులే అన్నారు. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత గాని నా పెండ్లికి అమ్మాయి తారసపడలేదు. 1991 స్వామి దర్శనానికి నేను బెంగుళూరు వెళ్లాను. ఆ ట్రిప్లో అదే నాకు స్వామివారు ప్రసాదించిన ఆఖరి దర్శనం. నా చేతిలో నా కాబోయే భార్య ఫోటో, ఒక ఉత్తరం, ఆ అమ్మాయి పేరు, పెళ్లి తారీఖు రాసి పెట్టుకున్నాను. స్వామి ఉత్తరం తీసుకుంటే ఈ వివాహానికి వారి ఆశీస్సులు అందజేసినట్టు భావిస్తానని, లేకుంటే వారి సమ్మతి లేనట్టేనని మనస్సులోనే నిశ్చయించుకున్నాను. స్వామి దర్శనానికి వచ్చారు. నేను కూర్చున్న దిశగా నడుచుకుంటూ రావటం మొదలుపెట్టారు. ఉత్తరాన్ని రెడీగా నా చేతుల్లో పట్టుకు కూర్చున్నాను. స్వామి 15 అడుగులు ఉందనగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. బాబా అంగీకారం లేదని తలచి ఉత్తరం మడిచి జేబులో పట్టుకున్నాను. ఉన్నట్టుండి స్వామి మరలా వెనక్కి తిరిగి వచ్చి తిన్నగా నా వద్దకే వచ్చి నా జేబులో ఉన్న ఉత్తరాన్ని స్వయంగా వారే తీసుకున్నారు. నా ఆనందానికి అవధుల్లేవు. స్వామి పాదాలపై పడి తనివితీరా ఏడ్చాను. ఆ విధంగా అక్టోబర్ 1991 స్వామి మా వివాహానికి అనుమతి ప్రసాదించారు. ఒక నెల తర్వాత నవంబర్ 24 తేదీన మా వివాహం జరిగింది. వధూవరులమిద్దరం స్వామి దర్శనానికి ప్రశాంతి నిలయం వద్దామనుకున్నాం. కాని నా వద్ద అంత డబ్బు లేదు. స్వామిని ప్రార్థించాను, బాబా చేసిన చమత్కారం వినండి. ఎయిర్ ఇండియా విమాన సంస్థ తమ వ్యాపార విస్తరణలో భాగంగా గతంలో ఒక నిర్దిష్టమైన అవధిలో తమ విమానాలలో ప్రయాణించిన వారిలో లాటరీ ద్వారా కొద్ది మందిని ఎంపిక చేసి వారికి భారతదేశం వెళ్లడానికి ఉచితంగా టిక్కెట్లిచ్చింది. ఆ ఎంపిక చేయబడ్డ వారిలో నేను కూడా ఉన్నాను. మా వివాహం 24 నవంబర్ జరిగింది. మేము 27 పుట్టపర్తికి ప్రయాణమయ్యాం. డిసెంబర్ 16 తేదీన స్వామి ఒక పెద్ద బృందాన్ని ఇంటర్వ్యూ పిలిచారు. అందులో నేను నా సతీమణి కూడా ఉండటం మా అదృష్టం. స్వామి మా ఇద్దరి పెళ్లినాటి ఉంగరాలను తన చేతిలో తీసుకుని, ఇదిగో నా ఆశీర్వాదం అని 3 సార్లు దీవించిచ్చారు. వివాహం విషయంలో చమత్కరిస్తూ 23 గంటల 55 నిమిషాలు దుఃఖం, 5 నిమిషాలు సుఖం అని అన్నారు. నన్ను నా భార్యని మీకెంతమంది పిల్లలు కావాలని అడిగారు. స్వామి, ముందు కొడుకు కావాలని నేను అడిగితే కొడుకు దేనికి? కొడుకులెప్పుడూ అత్తమామల్నే తలుస్తూ ఉంటాడు. ఆడపిల్లయితే తల్లిదండ్రుల బాధ్యతలు తీసుకుంటుంది. అమ్మాయిలకి ఎంతో ప్రేమ, ఎంతో సహానుభూతి అంటూ, పోనీ మీకు అబ్బాయిని, ఒక అమ్మాయిని ఇస్తాను అన్నారు. స్వామి, మీరే విధంగా తలుచుకుంటే అలాగే జరగనియండి అన్నాను. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, మాకు 2 ఆడపిల్లలు పుట్టారు. మరొకసారి పుట్టపర్తిలో స్వామి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం స్వామిని అడిగాను. మీరన్నారు మాకు కొడుకు కూతురు ఉంటారని, కాని మాకు 2 కుమార్తెలే కలిగారన్నాను. స్వామి కూడా అచ్చంగా ట్రినిడాడ్ ఫక్కీలో ఎంతో అమాయకంగా, నేనేం చేయను అంటూ అంతలోనే గంభీరంగా, నేను నీకు మంచి బిడ్డల్నిచ్చాను, సంతోషించు అన్నారు. నేను మా దేశం చేరాక స్వామి సందేశాలను 10 మందికి తెలియజేయాలని ప్రయత్నించేవాణ్ణి. కాని నాలో ఆత్మవిశ్వాసం కొరవటం వల్ల నాకు చెమట్లు పోసేవి. కాని ఒకసారి నా ప్రసంగం మొదలుపెట్టాక నా కళ్లు తమంతా తామే మూతలు పడి, నా ప్రయత్నం లేకుండానే స్వామి సందేశం అనర్గళంగా నా మాటల్లో ప్రవహించేది. ఒకనాడు మా దేశంలో ప్రఖ్యాతిగాంచిన డాక్టరు, నా స్నేహితుడు, నాకు టెలిఫోన్ చేసి నేను ప్రసంగించే తీరును తప్పుపట్టాడు. తగిన ప్రిపరేషన్ లేకుండా మాట్లాడడం శ్రోతలను అవమానపరిచినట్టే కదా అన్నాడు. నా మనస్సు ఎంతో గాయపడింది. కొద్ది రోజుల తర్వాత నేను పుట్టపర్తి వచ్చాను. స్వామి నాకు ఇంటర్వ్యూ ప్రసాదించారు. నా మనస్సులో గాయం ఇంకా లేతగానే ఉంది. స్వామిని ఒంటరిగా నాతో మాట్లాడమని కోరాను. లోపల గదిలోనికి తీసుకుపోయి నా బుగ్గగిల్లి నువ్వు సాయి అనుభవాల మీద నైతిక విలువలపైన ప్రసంగించాలి అని హితవుపలికి నువ్వు మాట్లాడు, నేను నీలో ఉండి నీచేత మాట్లాడిస్తానని హామీ ఇచ్చారు. నేను ఏ విధమైన సేవ చేయాలని స్వామిని కోరగా నువ్వు పిల్లలకి పాఠాలు చెప్పు, వృద్ధులకు సేవ చేయి, ఆసుపత్రుల్లో సేవలందించు అని నిర్దేశించారు. స్వామి ఆశీర్వాద బలంతో నేను 1981 నుండి బాల వికాస్ గురువుగా ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉపన్యసించినా అది స్వామివారు తన సందేశాన్ని నా ద్వారా అందిస్తున్నారన్న విషయం నేను మర్చిపోను. ఆయన చేతిలో నేనొక ఉపకరణం మాత్రమే అని నాకు తెలుసు.
ఈ సంఘటనలు వృత్తిపరంగా మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి
చెప్తాను. స్వామి దగ్గరికి రాకముందు నేను అకౌంటెన్సీ చదువుతూ ప్రైస్ వాటర్ అనే అంతర్జాతీయ సంస్థలో పనిచేసేవాడిని. ఈ సంస్థలో పనిచేసే యువకులంతా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మద్యం సేవించడానికి వెళ్తారు. నేను స్వామి సన్నిధికి చేరాక మాంసం తినడం, కళ్ళు తాగడం మానేశాను. మా కుటుంబం కలతలతో విచ్ఛిన్నమైంది. మా తండ్రి తాగుబోతు, సోదరులు మాదక ద్రవ్యాలు సేవించేవారు, ఇంట్లో తరచుగా ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారు. ఆ పరిస్థితి నన్ను చాలా కలవరపరిచింది. మానసిక క్షోభను అనుభవించేవాణ్ణి. పుట్టపర్తి నుండి ఒకసారి మా దేశానికి తిరిగి వచ్చాక నేను మా ఇంటి పెరట్లో ఉన్న ఒక గదిలోకి నా మకాం మార్చుకున్నాను. నేనొక్కడే అక్కడుంటూ గాయత్రి మంత్ర సాధన చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ సమయం గడిపేవాణ్ణి. ఇంట్లో ఎప్పుడు గొడవ జరిగినా నేనెంతో చింతించేవాణ్ణి. ఒకనాడు నేను, స్వామి, మీ సేవకుని నన్ను నేను అర్పించుకోదలుచుకున్నాను, కాని నువ్వు మా కుటుంబానికి శాంతి ఐక్యతలను ప్రసాదించు అని స్వామిని ప్రార్థించాను. వింతల్లో వింత జరిగింది. ఒక వారం రోజుల్లో మా అన్నయ్య ఒక కత్తిరితో నా దగ్గరికి వచ్చి, ఈ నా గిరిజాల జుట్టుని కత్తిరించి పారే అన్నాడు. తమ్ముడు తాగుడు మానేశాడు. మా నాన్నగారు కూడా తాగుడు మానేయడమే కాక తాగుడు మానిపించే ఒక సంస్థలో సేవ చేసేందుకు నిశ్చయించుకున్నారు. స్వామి నా ప్రార్థనను మన్నించి కుటుంబ సభ్యుల్లో చక్కని మార్పులు తెచ్చారు. క్రమేణా స్వామి ఉపదేశాల వైపు మా కుటుంబం మొగ్గు చూపించింది. బాబావారి బోధనల విషయంలో ఇంట్లో తరచుగా సత్సంగం పెట్టుకోవడం ప్రారంభించాం. స్వామి నాలో తెచ్చిన మార్పు యొక్క అద్భుత పరిణామం నా నుండి మా అందరి కుటుంబ సభ్యులకు వ్యాపించింది. ఫలితంగా మా అమ్మ ఇప్పటికి 3 సార్లు ప్రశాంతినిలయం సందర్శించింది. నా తమ్ముడు 2 సార్లు ప్రశాంతినిలయం వచ్చాడు. నా వృత్తిపరంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు నేను పొగతాగను, మద్యం సేవించను. నా తోటివారు నన్ను వింతగా చూసేవారు, కాని వారి అపహాస్యాలకు వారి ప్రోద్బలాలకు నేను లొంగక నా నిశ్చయానికి కట్టుబడి ఉండేవాణ్ణి. చిట్ట చివరికి వారు నన్ను గౌరవించడం మొదలుపెట్టారు. ఫైజ్ పొగతాగడు, మద్యం తీసుకోడు, అయినప్పటికీ ఎంతో ఆనందంగా ఉంటాడు అని మెచ్చుకునేవారు. ఈ విధమైన అలవాట్లు లేకపోయినా మనం జీవితాన్ని ఆనందంగా అనుభవించవచ్చని నా స్నేహితులకు నేను నిరూపించాను. అప్పుడప్పుడు నా స్నేహితులు అతిగా తాగి ఆరోగ్యం పాడు చూసుకునేవారు. ఆ సమయాల్లో వారికి నేనెంతో సాయపడేవాణ్ణి. ఆ విధంగా నేను నా వృత్తిపరమైన వ్యవహారాల్లో కూడా స్వామి బోధనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశాను. స్వామివారి ఒక ముఖ్యమైన బోధన, నిజాయితీ లేని రాజనీతి, సచ్ఛీలత లేని విద్య, మానవత లేని శాస్త్రం, నైతిక విలువలు లేని వ్యాపారం నిరుపయోగమే కాదు, ప్రమాదకరం కూడా. ఈ మధ్యకాలంలో భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు తమ వ్యాపారాల్లో నైతిక విలువలకు తిలోదకాలిచ్చి నామరూపాలు లేకుండా అంతరించిపోవడం మనమంతా గమనించాం.
డబ్బు లావాదేవీలతో కూడుకున్న మీ వాణిజ్య సంస్థలు విలువలతో కూడిన వ్యాపారం నడపడానికి అవకాశం ఉండేదా? వృత్తిపరంగా ఈ విలువలకు కట్టుబడి ఉండటం మీకు ఇబ్బందికరంగా మారలేదా?
నిస్సందేహంగా నా వృత్తిలో ఎక్కువ శాతం అవినీతి పనులు చేస్తూ ఉంటారు. రుజుమార్గంలో నేను పనిచేయదలుచుకున్నా తప్పుడు మార్గంలో నడిచేవారు నన్ను ఎంతో ప్రతిఘటించేవారు. అయినప్పటికీ నేను నా దృఢ విశ్వాసాన్ని, నీతి నిజాయితీని విడిచిపెట్టలేదు. కారణం స్వామి కోరుకునేది అదే. మహాత్మాగాంధీ చెప్పినట్టు అల్పసంఖ్యలో ఉన్న ఒక్క నిజమైన నిజమే, అధిక సంఖ్యలో ఉన్నా లక్ష అబద్దాలే అవుతాయి కాని నిజం కావు. నన్ను అనుసరించినే నా పాత సహోద్యోగుల జీవితాల్లో ఎన్నో మంచి మార్పులు వచ్చి వారి కుటుంబాలకు వారు ఆదర్శంగా నిలవగలిగారు. నేను నమ్మిన మార్గాన్ని దృఢంగా అనుసరించినందుకు ఇప్పటికీ నన్ను వారు అభినందిస్తూ ఉంటారు. ఎప్పటికైనా సత్యానికే జయం కలుగుతుంది.
మీ కుటుంబ సభ్యుల్లోనూ మీ సహోద్యోగులలోనూ ఎంతో చక్కటి మార్పు వచ్చింది. మరి మీరు ట్రినిడాడ్ టొబాగోలో సత్యసాయి సంస్థల ఆధ్యాత్మిక సమన్వయకర్తగా ఏ ఏ కార్యక్రమాలు చేపట్టారు?
వివరిస్తాను. స్వామి మాలో ఒక భక్తునితో మాట్లాడుతూ, కెరేబియన్ ద్వీపాల్లో ఉన్న చిన్న ద్వీపం నాకెంతో ప్రియమైనది, అదే ట్రినిడాడ్ అన్నారు. ట్రినిడాడ్లో జనాభా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. మా పూర్వీకులు సుమారు 150 సంవత్సరాల పూర్వం ఆ ద్వీపాలకు చేరుకున్నారు. అక్కడి జనాభాలో సగం మంది ఆఫ్రికాకు చెందినవారు, మిగిలిన వారు భారతదేశానికి చెందినవారు. భారతీయుల్లో హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు ఉన్నారు. ట్రినిడాడ్ టొబాగోలో 52 సత్యసాయి కేంద్రాలున్నాయి. మా ద్వీపం వైశాల్యంలో చిన్నదైనప్పటికీ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి. భగవాన్ బాబావారి మార్గదర్శకత్వంలో మా ద్వీపంలో ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మా దేశంలో 2 టీవీ స్టేషన్లు ఉన్నాయి. వారానికి 2 రోజులు అంటే ఆదివారం గురువారం ఆ 2 స్టేషన్లు ఒక్కొక్క గంట స్వామివారిపై రూపొందించిన కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. దేశం మొత్తం మీద అందరూ ఈ నేషనల్ టీవీ చూస్తారు. ఇండియన్ రేడియో స్టేషన్లు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిలో 2 రేడియో స్టేషన్లు వారానికి 2 రోజులు రోజుకు గంట చొప్పున 2 గంటల కార్యక్రమాలను ప్రసారం చేసి స్వామి సందేశాన్ని శ్రోతలకు మేము అందజేస్తాం.
ఈ కార్యక్రమాల ప్రసారాలు ప్రజల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి?
వివరిస్తాను. స్వామి అమలు జరిపిన మంచినీటి ప్రాజెక్టులు, ఆఫ్రికాలో స్వామి భక్తుడు విక్టర్ కాను నెలకొల్పిన విద్యాలయం, వీటన్నిటికీ సంబంధించిన వీడియోలను టీవీలో చూసి ఎంతో మంది ఈ సంస్థ వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. కొంతమంది ఈ ప్రాజెక్టుల కోసం తమకు తోచిన సహాయం అందించదలిచారు. మరికొందరు సాయి సంస్థల్లో చేరదలుచుకున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సందేశంలో విశ్వజనీనత ఎందరినో ఆకర్షించింది. ఆ విధంగా సాయిబాబా ఎవరు, వారి బోధనలు సిద్ధాంతాలు ఏమిటి అని తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో పెరిగింది. ట్రినీడాడ్లో మారుమూల గ్రామాల్లో సాయి సంస్థలు వైద్య శిబిరాలని తరచుగా నిర్వహిస్తాయి. గ్రామసేవ కూడా మేం చేస్తాం. స్వామివారి 84వ జన్మదినం పురస్కరించుకుని 84 పేద కుటుంబాలకు అమృత కషాయాలను అందజేశాం. బీద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశాం. మేము కాలువలను శుభ్రపరచడం, కారాగారాల్లోని ఆసుపత్రుల్లోనూ సేవలు అందించడం కూడా చేస్తాం. విద్యారంగంలో మేము బాల వికాస్ తరగతులను, మానవతా విలువలపై తరగతులను నిర్వహిస్తాం. మేము ఉపాధ్యాయులకు మానవతా విలువలపై శిక్షణ ఇస్తాం. ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖతో సంప్రదించి మానవతా విలువల బోధనను స్కూలు విద్యా విధానంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ట్రినీడాడ్లో ప్రతిరోజు ఏదో ఒక సాయి సెంటర్లో భజన జరుగుతూనే ఉంటుంది. మా వద్ద మంచి అనుభవజ్ఞులైన ఉత్తమ బాల వికాస్ గురువులున్నారు. వారిలో కొందరు వృత్తిపరంగా కూడా ఉపాధ్యాయులే. మానవతా విలువల్ని తమ బోధనలో మేళవించి విద్యార్థులకు అందజేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ట్రినీడా టొబాగోలో శ్రీ సత్యసాయిబాబా వారిపైన, వారి కార్యక్రమాలపైన చక్కని అవగాహన కుదిరింది.
మీరు మరింత వివరంగా ఈ మానవతా విలువలకు సంబంధించిన ఈహెచ్వి కార్యక్రమం గురించి చెప్తారా? స్వామి అనుగ్రహ ఆశీస్సులతో మొదలైన ఈ కార్యక్రమం దక్షిణామెరికాలోని పలు దేశాలకు వ్యాప్తి చెందింది. మీ దేశంలో ఈ కార్యక్రమం పిల్లలపైనా, వారి తల్లిదండ్రులపైనా, వారుండే సమాజంపైనా ఏ విధంగా ప్రభావం చూపగలిగిందో తెలియజేస్తారా?
స్వామి చెప్పారు, హృదయం సత్ప్రవర్తనతో కూడినదైతే మన స్వభావంలో అందం గోచరిస్తుంది. స్వభావంలో అందం ఉంటే గృహంలో ఐక్యత నెలకొంటుంది. గృహంలో ఐక్యత ఉంటే దేశంలో క్రమబద్ధత ఏర్పడుతుంది. దేశంలో క్రమబద్ధత ఉంటే ప్రపంచం శాంతిమయమవుతుంది. స్వామి మరో విషయం కూడా చెప్పారు, ఒక విద్యార్థి చెడ్డవాడైతే అంత ప్రమాదం లేదు, కాని ఒక ఉపాధ్యాయుడు చెడ్డవాడైతే తరతరాల విద్యార్థులు చెడిపోతారు. ఈహెచ్వి అంటే ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ప్రాముఖ్యతను గుర్తించి ట్రినీడాడ్ టొబాగోలో మానవతా విలువలపై విద్యాబోధన ఈహెచ్వి సంస్థను నెలకొల్పాం. ఇది కరేబియన్ దీవుల్లో ఉన్న అన్ని దేశాలకు, అంటే మా దేశం, గయానా, బార్బడోస్, జమైకా, క్యూరాకోలోకు ఉపయోగపడే విధంగా ఒక సమన్వయకర్తను కూడా నియమించాం. క్యూరాకోలో విద్యామంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఈహెచ్వి కార్యక్రమాన్ని, దాని విశిష్టతను తెలియజేసే ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే ఈ మానవతా విలువలతో కూడిన విద్యాబోధనను క్యూరాకోలో విద్యాలయాలన్నింటిలోనూ ప్రవేశపెట్టారు. ఇదే విధంగా తక్కిన కరేబియన్ దేశాల్లో కూడా ఈహెచ్వి కార్యక్రమాన్ని విద్యా సంస్థల్లో అమలు జరిపేటట్టు ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ట్రినీడాడ్ టొబాగోలో విద్యాలయాల్లో పనిచేస్తున్న ఎంతో మంది స్వామి భక్తులు తమ బోధనా క్రమంలో ఈ విలువలను ఇమిడ్చి బాలబాలికలకు స్వామివారి సందేశాలను అందిస్తున్నారు.
ఆధ్యాత్మికంగా పురోగతికి మీ దేశంలో జరుగుతున్న కార్యక్రమాలను కొంచెం వివరిస్తారా?
తప్పక వివరిస్తాను. దీనికి సంబంధించిన కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ, సాయి కేంద్రాల్లోనూ నిర్వహిస్తాం. రాష్ట్ర స్థాయిలో సాయి సంస్థల సభ్యులం అందరం ఆధ్యాత్మిక సత్సంగంలో తరచుగా కలుసుకుంటాం. ఈ 3 రోజుల గోష్ఠిలో నగర సంకీర్తన, భజనలు, సత్సంగాలు, చిత్ర ప్రదర్శనలు మొదలైనవి ఉంటాయి.
అధ్యయన మండలి ఏ విధంగా నిర్వహిస్తారు? వేరువేరు మతాలకు చెందిన వారు కూడా ఈ గోష్ఠిలో పాల్గొంటున్నారా?
స్పిరిచువల్ రిట్రీట్స్ సాధారణంగా స్వామి భక్తులకనే ఉద్దేశించినవి. మేము నిర్వహించే మరికొన్ని కార్యక్రమాల్లో ప్రత్యేకించి ఇతర మతాలకు చెందిన వారిని కూడా ఆహ్వానిస్తాం.
నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, ఇస్లాం మతం ఎంతో విశిష్టమైంది, నిరాకార దైవాన్ని ఆరాధిస్తుంది. ఒక విధంగా అద్వైత స్థాయి నుండి మొదలవుతుంది. భగవంతుని పట్ల ఈ విశాల దృక్పథాన్ని 10 మందికి తెలియజేసి విశ్వశాంతి నెలకొనే దిశగా పాటుపడటానికి వీలవుతుంది కదా?
నిజమే, వీలవుతుంది. నేను సత్యసాయి కేంద్రాలకు వెళ్లేటప్పుడు మొదట్లో నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. భక్తులు భజనలు పాడేవారు. వేదికపైన హిందూ దేవీ దేవతల ఫోటోలు మాత్రమే ఉండేవి. ఇలాంటి ప్రదేశానికి మహమ్మదీయుడు కాని క్రైస్తవుడు కాని వస్తే వారి మనోగతం ఏ విధంగా ఉంటుంది అని నేను మధనపడేవాణ్ణి. ట్రినిడాడ్లో మీరు ఎవరినైనా సాయిబాబా ఎవరంటే హిందువులు దైవం అంటారు. భగవాన్ బాబాయే స్వయంగా చెప్పారు, వివిధ మత విశ్వాసాలను వర్ధిల్లనివ్వండి, భగవంతుని లీలా వైభవాన్ని పలు రీతులలో గానం చెయ్యనియండి. స్వామి ఇచ్చిన ఈ సందేశాల విశ్వజనీనతను ఆధారంగా చేసుకుని వివిధ మతాల వారికి అనుకూలంగా ఉండే విధంగా మా మందిరాలను మలుచుకున్నాం, భజనలో మార్పు తెచ్చాం. ఇస్లాం మత గ్రంథంలో ఒక పంక్తి ఉంది, దాని అర్థం ఒక్క అల్లా తప్ప వేరొక భగవంతుడు లేడు, మహమ్మద్ ప్రవక్త అతని దూత. ఇది సనాతనంగా వస్తున్న అనువాదం. కాని ఇమాం ఘజాలి వంటి మహాత్ములు ఈ పంక్తిని మరో విధంగా అనువదించారు. అల్లా తప్ప ఇతరమైనది మరొకటి లేదు, అల్లా నీయందే ఉన్నాడని పవిత్ర ఖురాన్ కూడా చెప్తుంది. మహమ్మద్ ప్రవక్త ఒక సందర్భంలో ఇలా అన్నారు, తనని తను ఎవరు తెలుసుకుంటారో వారు భగవంతుణ్ణి తెలుసుకున్నట్టే అని.
ఈ సందర్భంలో ఇస్లాం అన్న పదానికి స్వామి ఎంత అద్భుతంగా వ్యాఖ్యానించారో నాకు గుర్తొస్తుంది. ఇస్లాం అంటే ఐ షల్ లవ్ ఆల్ మ్యాన్ కైండ్. చూశారా ఎంత అందమైన వివరణం. మరి ట్రినిడాడ్లో ఇంకా ఏ విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు?
మా దేశంలో గాయత్రి మంత్ర జపం, భజనలు పాడటం, భజన శిక్షణా తరగతులు, సర్వమత సామరస్యానికి సంబంధించిన సమావేశాలను నిర్వహిస్తాం. అన్ని ముఖ్యమైన పండుగలను జరుపుకుంటాం. మకర సంక్రాంతి, మహాశివరాత్రి, ఈస్టర్, గురుపూర్ణిమ, ఈద్, దీపావళి, స్వామి పుట్టుపండుగ, క్రిస్మస్, ఇవన్నీ ఎంతో వైభవంగా జరుపుకుంటాం. ఒకసారి భారత రాయబారిని మా కార్యక్రమానికి ఆహ్వానించాం. తన ప్రసంగంలో సాయి సంస్థలు తనను ఎంతగా ఆకట్టుకున్నాయో వివరిస్తూ, ఇక్కడ దర్శనమిచ్చే ఈ విశ్వజనీనతకు కారణం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారే అని సెలవిచ్చారు.
స్వామివారి అద్భుతమైన ఉపకరణంగా మిమ్మల్ని ఎంచుకోవడం మీ జన్మజన్మల పుణ్యఫలం కదా. మీరు చక్కగా మాట్లాడుతున్నారు, పాటలు పాడతారు కూడానా?
అవును, ఇస్లామికి సంబంధించిన ఒక పాట పాడి మన సాయిమాతకు అంకితం చేస్తాను. దీనిని ట్రినిడాడ్లో మేమే రచించి స్వరకల్పన చేశాం. దీని అర్థం దేవుడొక్కడే, వారి దూత మహమ్మద్ ప్రవక్త, భగవంతుని వైభవానికి ప్రణమిల్లుతూ సెలవు.
మీకు ధన్యవాదాలు. మీరు మాతో గడిపిన ఈ సమయం మరపురానిది.
Gabriel came to Muhammad. God. Great's the name on the mountain, the holy words of God.
Allahu, 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 Allah. Allahu, 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 Allah. Allahu, 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 Allah. Allahu, 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 Allah.
Illiterate Muhammad remembered the words of God. The Prophet preached the Quran. Peace be upon him.
Allahu, 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 Allah. Allahu, 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 Allah. Allahu, 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 Allah. Allahu, 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 Allah. Allahu, 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 Allahu.
స్వామివారి బోధలు విశ్వజనీనమైనవి. స్వామి ఒకసారి తమ ఉపన్యాసంలో ఈ విధంగా పేర్కొన్నారు, నేను ఏ విధమైన మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఒక హిందువుని ఇంకా మంచి హిందువుగా, ఒక క్రైస్తవుని మంచి క్రైస్తవుడిగా, ఒక ముస్లింను ఒక మంచి ముస్లింగా తయారు చేయడమే నా ధ్యేయం. వారి నమ్మకాల్ని దృఢపరచడమే నా అవతార లక్ష్యం అని స్వామి ఎన్నో మార్లు పేర్కొన్నారు. ఫైజ్ మొహమ్మద్ గారి ఇంటర్వ్యూ విన్న తర్వాత ఆయన ఆధ్యాత్మిక దృక్పథాన్ని స్వామి ఒక గురువుగా, ఒక దైవంగా ఏ విధంగా ధృవీకరించి వారి నమ్మకాన్ని దృఢపరిచారో ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. వచ్చేవారం వచ్చే వారాల్లో మరికొన్ని చక్కని కార్యక్రమాలతో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామన్నప్పటి నుండి వేద పఠనం, భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.